మీరేం చేయాలి, రోజుకి ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయం భగవద్గీత చదివి తీరాలి. మీ ఇంటికి ఎవరైనా వస్తే దాన్ని అంటించండి. టీ తాగను అన్నా మీరేమంటారు, తాగు తాగు అంటారు కదా. ఇవాళ కూడా నేను వస్తూ ఉంటే, అరే మీరు టీ తాకపోతే ఎట్టా అండి, మీరు తాగాల్సిందేనండి, ఇంకొంచెం తినకపోతే ఎట్టా అండి అని బలవంతంగా పెడుతున్నాం కదా. అసలు బలవంతంగా వాళ్ళకి ఏం చేయాలి, ఒక అధ్యాయం భాగవతం, ఒక అధ్యాయం భగవద్గీత ఇచ్చి చదువు నాయన అని చెప్పాలి వాళ్ళ మంచి కోసం. ముందు మన మంచి కోసం చేస్తున్నాం అన్నది గుర్తుంచుకోండి. ముందు నువ్వు ఆత్మారాముడు అవుతే, నీలో ఉన్నటువంటి రాముడు బయటకు వస్తే తప్ప కృష్ణావతారం రాదు. దానికి గాయత్రి మంత్రం చాలా ముఖ్యమైనది. అంచేత రోజుకి ఒక మాల గాయత్రి కూడా చేసుకోవాలి. కానీ గాయత్రి చేసుకున్నాం, సద్బుద్ధి ఉంది. ఉదాహరణకి ఒక బ్రెయిన్ సర్జన్ ఉన్నాడు, వాడికి ఆపరేషన్ ఎలా చేయాలో తెలుసు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడు, అక్కడ కత్తులు కటార్లు లేవు. ఆపరేషన్ చేయగలడా అంటే సద్బుద్ధి ఒకటి సరిపోదు. సద్బుద్ధిని ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి వనరులు ఉండాలి, వస్తువులు ఉండాలి. ఇప్పుడు యజ్ఞం చేయాలంటే ఇటుకలు ఉండాలి, నీళ్లు ఉండాలి, హవన సామగ్రి ఉండాలి. యజ్ఞం చేయాలి అనే ఒక సద్బుద్ధి ఉంటే సరిపోదు. దాంతోపాటు ఏమి ఉండాలి, వనరులు ఉండాలి. వనరుల్ని మనం మహాలక్ష్మి అంటాం, డబ్బుని కాదు. డబ్బు ఎందుకు అంటే వనరులు వస్తాయి కనుక. చేత మహాలక్ష్మి సాధనలో మీరు ఎప్పుడు కూడా డబ్బు కోసం అడగండి అమ్మని, ఇది నాకు కావాలి అని అడగండి, అది వచ్చేస్తుంది. ఎందుకంటే భగవంతుడికి డబ్బు లేదు, వనరులున్నాయి. ప్రకృతి శక్తులన్నీ కూడా భగవంతుడివే. కానీ మనం పిచ్చివాళ్ళలాగా ఏం చేశాం, ప్రకృతిలో ఉన్నటువంటి వనరులకి మనకి మధ్య ఈ డబ్బుని పెట్టుకున్నాం మనం. అదే మాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఈ డబ్బు అనేది మనం ఎత్తివేయగలగాలి. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో డబ్బు అనేటటువంటిది ఉండదు. ఇప్పటికే మీకు ఏటీఎం వరకు వచ్చాం మనం. ఇంకా ఎలక్ట్రానిక్ మనీ అనేది కనుక వచ్చేస్తే, అంటే ఒక వ్యక్తి పుట్టగానే వాడికి ఒక ఐడి కార్డు వచ్చేస్తుంది. ఇంకా వాడికి ఎవడు డబ్బు ఇచ్చినా కూడా ఆ ఐడి కార్డులో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. డబ్బులే ఉండవు, అంతా కాగితం లెక్కలే, కంప్యూటర్ లెక్కలే అంతా. అప్పుడు దొంగలు ఆ డబ్బుని ఏమి చేయలేరు, కంప్యూటర్లో ఉన్న అంకెల్ని డబ్బులు దొంగలు ఏం చేయగలరు. చాలా విచిత్రంగా మారబోతోంది. ఇంకా ఏంటి అంటే మనుషులకి ఏం చేయాలో తెలియదు. డబ్బు అనేది లేకపోతే ఎంతమంది నిరుద్యోగులు అయిపోతారో పాపం. అంటే నోట్లు అత్తుకొచ్చే రిజర్వ్ బ్యాంకు స్టాఫ్ నిరుద్యోగులు అయిపోతారు, దొంగ నోట్లు కొట్టేవాళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోతారు. అంటే నోట్లు లేవుగా. చాలా విచిత్రమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఏటీఎం కౌంటర్స్ లో వాటిలో వాళ్ళు ఇప్పుడు వేలిముద్రని తీసుకోబోతున్నారు. ఇంకా వేలిముద్ర తీసుకుంటే ఇంకా సంతకం లేదు, ఏమీ లేదు. నీ వేలిముద్ర నీదే, ఇంకా ప్రపంచంలో ఆ వేలిముద్ర కలవపిల్లలైనా కూడా ఉండదు. చాలా మార్పులు, ఇవన్నీ మార్పులు మహాలక్ష్మి సాధన వల్ల రాబోతున్నాయి. దానికని ఒక మాల మహాలక్ష్మి చేసుకోమంటున్నాను. డబ్బు కోసం కాదు, వనరుల కోసం. తేడా అర్థమైందా మీకు? ధైర్య లక్ష్మి, లక్ష్మిలో ధైర్యం అనేటటువంటిది పెద్ద లక్షణం. పిరికివాడికి ఎంత డబ్బున్నా వేస్తే. మన అష్టలక్ష్మంలో చాలా ముఖ్యమైనటువంటిది ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి. ఇవంతా డబ్బులా? డబ్బులు కాదు కదా. అంచేత మహాలక్ష్మి అనగానే మీకు ఎందుకో డబ్బులు గుర్తొస్తాయి. రామాయణం అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను నేను, రామరాజ్యం గుర్తు రావాలి. కానీ మనకేం గుర్తొస్తున్నాయి, రావణాసుడు గుర్తొస్తుంది. తప్పు అది. అంచేత మహాలక్ష్మి అనగానే మీకు గుర్తు రావాల్సింది వనరులు. మీకు ఎప్పుడు ఏది కావాలో అది మీ దగ్గరికి వస్తుంది. ఏది కావాలంటే అది వస్తుంది. ఈ సాధన మొదలెట్టిన కొత్తలో చాలా మంది నా దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోతూ చెప్తూ ఉంటారు, అదేంటో మాస్టారు, మంచినీళ్ళు కావాలనుకుంటే 2 బాటిల్స్ మంచినీళ్ళు వస్తాయి, ఆకలిస్తుంది, అన్నం తిందామంటే 10 మంది వచ్చి తిను తిను అంటున్నారు. భావం అర్థమవుతుంది ఏంటో, నీకు ఏది కావాలో అది ముఖ్యం కానీ డబ్బు ముఖ్యమా? అంచేత ఇది మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. డబ్బు కాదు ముఖ్యం, వనరులు ముఖ్యం. వనరులు ప్రకృతిలో ఉన్నాయి,
డబ్బు ఇబ్బంది లేదు అని కూడా అర్థం అవుతుందా? ప్రకృతిలో ఉన్నటువంటి గాలికి నువ్వు డబ్బు ఇవ్వాలా? ఇవ్వాలా? ఎంత డబ్బు ఇస్తున్నావు నువ్వు గాలి పీల్చుకోవడానికి? కానీ ఆ గాలి లేకపోతే నువ్వు చేస్తావు. మిగతా అన్ని వనరులు ఒకెత్తు, గాలి ఒకెత్తు. దానికి ఏం ఇస్తున్నారు? నాకు తెలిసి నా చిన్నతనంలో కాశీలో ఉన్నప్పుడు 24 గంటలు నీళ్లు వచ్చాయి. ఇక్కడ సంగతి నాకు తెలియదు. దానికి ట్యాక్స్ కట్టాలి అనేది కూడా అక్కడ లేదు. ఇప్పుడు మినరల్ వాటర్ బాటిల్ కావాలి 10 రూపాయలు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నీరు అనేటటువంటి వనరుకి నువ్వు పిచ్చివాడేలాగా కొన్ని కాగితాలు విలువ కట్టావు. అది లేకపోతే ఆ వనరు నీకు రాదు. అది నువ్వు ఏర్పరచుకున్నావు మూర్ఖత్వం. మీరు అదే ఆ మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోండి. నేను ఎంత స్పష్టంగా మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలీదు. నీరు అనేటటువంటి వనరు ప్రకృతిలో ఉచితంగానే లభిస్తుంది. ఏమన్నా కదా, నువ్వు దాంట్లో ఏవేవో కలిపి విషంగా మార్చి మళ్లీ ఆ విషయాన్ని ప్యూరిఫై చేస్తున్నానని చెప్పి మళ్ళా నువ్వే పాడు చేసావు ఆ వనరుని, మళ్ళీ నువ్వే ప్యూరిఫై చేసి అమ్ముకుంటున్నావు. ఏంటి అమ్ముకుంటున్నావు? ప్రకృతిలో ఉన్న దాన్ని అమ్ముకుంటున్నావు. ప్రకృతిలో నీరు లేదనుకోండి, నువ్వే అమ్ముకుంటున్నావు. కానీ ప్రకృతిలో నీరు ఉచితంగానే వస్తుంది, గాలి ఉచితంగానే వస్తుంది, అడవిలో అనేక ఫలాలు లభిస్తూ ఉంటాయి. ఎవరు నాటారు అది? ఎవడు నాటలేదు. కానీ మీరు అడవిలో ఇరుక్కుపోయారనుకోండి, మీకు ఫ్రైడ్ ఫుడ్ రాకపోవచ్చు, డబుల్ రోస్ట్ మసాలా దోశ రాకపోవచ్చు, కానీ పళ్ళు గ్యారంటీగా దొరుకుతాయి. ఆ పళ్ళు ఆరోగ్యకరమైనవి కూడా. గబగబండి. ఓం అగ్ని మీలే పురోహితం యజ్ఞస్య దేవరుత్రిజం హోతారం రత్నధాతమం. నాతో ఇదిగా కాస్త పక్కన పెట్టు, ఓకేనా? కాస్త దాన్ని కాపాడుతూ ఉండేటమ్మా. ఎవరో ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చోండి, అక్కడ అది వేయండమ్మా. అది వేసి అగ్నిని కాపాడుతూ ఉండండి. ఇందాక మహాలక్ష్మి గురించి చెప్తున్నాను కదా, 5 రోజుల పాటు రాత్రి పగలు మహాలక్ష్మి మంత్ర జపముతో ఆవుతులు వేసినటువంటి అగ్ని అది. ఆ అగ్నితో ఇప్పుడు మనం ఇంకేం మొదలెట్టబోతున్నాం. వీళ్ళు బెంగళూరు నుంచి, గుడివాడ నుంచి, అక్కడి నుంచి వచ్చినటువంటి మన బంధువులు స్నేహితులు 5 రోజుల పాటు రాత్రి పొగలు జరిగినటువంటి యజ్ఞం అది మహాలక్ష్మి మందిరానికి. దాని పవర్ అర్థమవుతుంది కదా, దాంతో మీరు యజ్ఞం చేయబోతున్నారు. కానీ మళ్ళా పవర్ అర్థం అవ్వాలి. అది రామరావణ యుద్ధం అంటే రామాయణంలా కాదు. మహాలక్ష్మి అంటే డబ్బులు కాదు, వనరులు. అది మీకు అర్థం అవ్వాలి. ప్రకృతిలో వనరులు ఎప్పుడు ఫ్రీయే. బంగారం కని ఉంది పృథ్వీలో. ఎవడో ఇది నాది అంటాడు అది వేరే విషయం. కానీ వాడు నాది అంటాం వాడిష్టం, గవర్నమెంట్ ఇష్టం, కానీ అది ఉచితమే. పృథ్వీ మీ నుంచి నేను ఇంత బంగారం ఇచ్చాను కనుక నాకు ఇంత ఇయ్యాను. ఎప్పుడైనా అడిగిందా ఈ ఇనువు అది ఉంది నా నుంచి, మీరు ఇంత ఇనువు తీసుకుంటున్నారు కదా, అంచేత నువ్వు నా పృథ్వీగ్రహం అడుగుతున్నా నాకింత డబ్బు అని అడగదు కదా. అంత ఫ్రీ అమ్మా మహాలక్ష్మి అంటే ఫ్రీ. మీకు ఆ ఉచితం అనేది తెలియటం లేదు. కానీ ప్రకృతిలో వీళ్ళు ఈ మహాలక్ష్మి సాధన మొదలెట్టిన తర్వాత ఉచితమైనటువంటి సంఘటన జరుగుతోంది. బంగారం ఉచితంగా వస్తుంది. ఓరి నీళ్లు బంగారం కాను దగ్గర నుంచి, అవునా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఏదో అదేదో కథ తెలివైనటువంటి ప్రశ్నలు అవి కాదు. నేను ఇవాళ పొద్దున్నే 2 సార్లు తిమ్మావు, 2 సార్లు తిమ్మావు, కరెక్ట్, 1 గ్రామ్ బంగారం తీసుకో. దేవుడికి తెలియాలి వాడు 2 సార్లు తిమ్మాడో లేదో. నీ చేతికి 5 వేళ్లే ఉన్నాయి, నీకు ఎడం చేతికి 8 వేళ్లు ఉన్నాయి, 5 వేళ్లే ఉన్నాయి. ఎంత కరెక్ట్ గా చెప్పావు అబ్బో, 1 గ్రామ్ బంగారం తీసుకో. అదేనా ప్రశ్నలు? ఈ ప్రశ్నలు అడుగుతున్నారో ఇవాళ అడుగుతారేమో. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చని. అంటే వాతావరణంలో వచ్చిన మార్పు అర్థమైందా? మీకు ఉచితంగా బంగారం లభిస్తుంది అర్థమవుతుందా లేదా? అది నీ ప్రభావం వల్ల మిల్లిమిల్లిగా స్టార్ట్ అయింది. మనం అందరం చేస్తే అంచేత రావణాసురుడు బంగారు లంక నిర్మించాడు అంటే మీరు నిర్మించుకోవచ్చు, అంతా ఉచితమే. ఈ మహాలక్ష్మి సాధనలో ఈజీ ప్రదర్శించుకోండి. ఇవాళ మహాలక్ష్మి డబ్బు కాదు, వనరులు. వనరులు నీకు ఏది కావాలో అని ఇంపార్టెంట్. నీకు దాహం వేస్తున్నప్పుడు మచ్చిరులు కావాలి, లేదయ్యా నీకు ఒక బంగారు పళ్ళం ఇస్తానంటే ఎలాను? ఏం చేసుకుంటాడు నోడు బంగారు పళ్ళని? అంచేత డబ్బు మీద ఉన్నటువంటి ఈ వ్యామోహాన్ని మనం వదులుకోవాలి. ఇవాళ నేను చెప్పిన రెండో పాయింట్ గుర్తుంచుకోండి, వనరుల మీద వ్యామోహం పెంచుకోండి. కానీ ఒకటి, వనరులు మీకు ఎప్పుడూ ఉచితంగానే దొరుకుతాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ఏ వనరులకి కూడా నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు. గాలికి డబ్బు ఇవ్వక్కర్లేదు, నీరుకి డబ్బు ఇవ్వక్కర్లేదు, అగ్నికి డబ్బు ఇవ్వక్కర్లేదు. ఇదంతమైంది కదా ఆ మహాలక్ష్మి సాధన గురించి నేను మీకు నేర్పిస్తున్నాను. ఎక్కడెక్కడో నుంచో వస్తున్నారు వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకు అర్థం లేదు వాళ్ళకి, వనరులు కావటం చాలా ముఖ్యం. డబ్బు పాపం ప్రకృతి ఇవ్వలేదు, అది కూడా గుర్తుంచుకోండి. పాపం దేవుడు చచ్చినా నీకు నోట్ల కట్టే ఇవ్వలేడు. అంటే నోట్ల కట్టే అంటే ఏంటో దేవుడికి తెలియదు, వనరులంటే తెలుసు దేవుడికి. ఆ మార్పు అర్థం చేసుకోండి. అందుకే ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి క్లాసు, మీరు 8 నుంచి వినండి. ఎందుకు అంటే ఇది అర్థమైతే మీ జీవితాలు మారిపోతాయి. రామాయణము అంటే రామరాజ్యము, రామరావణ యుద్ధం కాదు. అంటే ఎప్పుడు రామాయణం విన్నా ఆ రామాయణంలో మీరు దేనికోసం వెతుక్కోవాలి? రామరాజ్య స్థాపన కోసం వెతుక్కోవాలి. కానీ రామరాజ్య స్థాపన దేనివల్ల వస్తుంది? సద్బుద్ధి వల్ల వస్తుంది. కనుక మీరు ప్రతిరోజు గాయత్రి మంత్రం కూడా చేసుకోవాలి. సద్బుద్ధి ఉన్నా సరిపోదు, వనరులు ఉండాలి. ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదా, ఒక ఆపరేషన్ చేయగలిగేటటువంటి సర్జను, ప్రపంచ ప్రఖ్యాతి కాంతి గాల్చినటువంటి సర్జన్ అంటే తెలుసు కదా, కత్తి పెట్టుకొచ్చేవాడు మన శరీరాన్ని. వాడి చేత కోయించుకోవడానికి మనం డబ్బిస్తాం. వాడికి కత్తి కటార్లు లేవనుకోండి, ఏం ఆపరేషన్ చేస్తాడు? వనరులు కావాలి. ఆ వనరులకి మహాలక్ష్మి మంత్రం కదా, చేత గాయత్రి మంత్రము, మహాలక్ష్మి మంత్రం. దీంతో పాటు మహాభారతం అనేటువంటి దాన్ని కూడా మనం మర్చిపోయాం. మళ్లీ మహాభారతం అంటే యుద్ధం గుర్తొస్తుంది. అసలు మహాభారతం జరుగుతుంది అంటే యుద్ధం జరుగుతుందనే మన భాష. కానీ మహాభారతానికి యుద్ధానికి ఏమీ సంబంధం లేదు. మహాభారతానికి అసలైన సిసలైన ఉద్దేశ్యం ఏంటి అంటే భారతదేశము విశ్వమంతా వ్యాపించాలి. భారతము మహాభారతం, మానవుడు మహామానవుడు, మానవుడు మానవుడు, మహామానవుడు విశాలమైన మానవుడు, ఆత్మ మహాత్మ. ఈ మహా అనే పదానికి అర్థమైంది కదా, గొప్పదైనా అని అర్థం. అంచేత మన భారతము మహాభారతంగా మారాలి అనేది కృష్ణుడి యొక్క ఉద్దేశ్యం. యుద్ధం కాదు అక్కడ. కానీ మనకి మహాభారతం అంటే యుద్ధం గుర్తొస్తుంది, 18 యుద్ధం గుర్తొస్తుంది. కానీ మహాభారతం అంటే ఏంటి? ప్రపంచం అంతా కూడా భారతీయ ఆధ్యాత్మిక దృష్టికోణంతో జీవించాలి అనేసరికి అలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సైన్స్ చదివిన వాడికి న్యూటన్ లాస్ తెలియాలి అన్నాననుకోండి, రైటా తప్ప. సైన్స్ లో న్యూటన్ అనేటటువంటి వాడు చెప్పిన లాస్ చెప్తూ ఉంటాం ఫిజిక్స్ లో వాటిలో. అంతేత నువ్వు ఫిజిక్స్ నేర్చుకోవాలి అంటే న్యూటన్స్ లాస్ తెలియాలి అంటాం. అంటే అక్కడ న్యూటన్ గురించి మాట్లాడటంలే, న్యూటన్ చెప్పినటువంటి నియమాల గురించి చెప్తున్నాం. న్యూటన్ చెప్పినటువంటి ఆ నియమాలు ప్రకృతి యొక్క నియమాలు, అదే ఆయన సొంతం కాదు. ఆయన జేబులోంచి ఏం కనిపెట్టలే, ఆహా నువ్వు నన్ను నమ్మవా, అవతెప్పో శపిస్తున్నాను, నా నియమం నీకు వర్తించదు అన్నా ఆ నియమాలు వర్తిస్తాయి. భావం అర్థమవుతుందా? డాల్టన్స్ లా అంటాం. అక్కడ డాల్టన్ గురించి మాట్లాడటంలే, డాల్టన్ చెప్పినటువంటి ప్రాకృతిక నియమాల గురించి మాట్లాడుతున్నాం. భావం అర్థమవుతోందా అందరికీ? సైన్స్ తెలియాల్సిన పనులే, నేను చెప్పిన భావం అర్థమవుతోందా?
న్యూటన్ అనేటటువంటి వాడు ప్రకృతిలోని కొన్ని నియమాలు చెప్పాడు. ఆయన ఆ నియమాలు చెప్పాడు కనుక న్యూటన్స్ లాజ్ అంటాం. కానీ న్యూటన్ ఎక్కడ పుట్టాడు, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆయన కుడికాలు ముందు పెట్టేవాడా ఎడంకాలు పెట్టేవాడా ముందు, ఇదేం చెప్పాం సైన్స్ లో. ఆయన చెప్పిన నియమాలు చెప్తాం. డాల్టన్ ఆయన చెప్పిన నియమాలు చెప్తాం. వీళ్ళిద్దరు ఇంగ్లీష్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. మెండలీఫ్స్ లా ఇంకో నియమం చెప్తాం, ఆయన రష్యాకి సంబంధించినటువంటి వాడు, రష్యాలో పుట్టినటువంటి ఆయన. కానీ ఆయన చెప్పింది రష్యన్ కాదు, సార్వత్రికమైనటువంటిది, సర్వజనీయమైనటువంటిది, అందరికీ వర్తిస్తుంది అది. పేరు మాత్రం మెండలీఫ్స్ లా అంటాం, వాడు రష్యా వాడు. అలాగే భారతీయ నియమాలు అంటాం కానీ ఇది భారతీయుది కాదు అని అర్థం అవుతోందా? అందుకు ఇన్ని ఉదాహరణలు ఇవ్వాల్సి వస్తోంది. భారతీయ మహాభారతం రావాలి అంటే భారతీయులు వెళ్లి యుద్ధం చేసేసి అందరినీ గెలుస్తారని కాదు. ఓ న్యూటన్ 1660లోనూ ఎప్పుడోనో పుట్టాడు. ఇప్పటికీ మన కాలేజెస్ లో సైన్స్ లో ఆయన పేరు చెప్పుకుంటున్నాం. చాలా మందికి ఆయన ఇంగ్లాండ్ వాడు అవునో కాదో కూడా తెలీదు. ఆయన ఏ జాతి వాడో చాలా మందికి తెలియదు సైంటిస్టుల గురించి. ఏం తెలుసు వాళ్ళ గురించి? వాళ్ళు చెప్పినటువంటి నియమాలు మనకి తెలుసు. అలాగే ఎలా జీవించాలో అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్య మన ఋషులు ప్రపంచానికి అందజేశారు. భారతదేశానికి అందజేయలే, ప్రపంచానికి అందజేశారు. అంచేత మహాభారతం అన్నప్పుడు ఏదో ఇండియా వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేస్తారనే అర్థం కానే కాదు. అక్కడ భారతీయులు కనిపెట్టినటువంటి ఆ జీవించే నియమాలు మనము నేర్చుకుని ప్రపంచానికి అందజేయాలి. ఫిజిక్స్ చదువుతున్నప్పుడు ఆ సైంటిస్టులు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం కృతజ్ఞతకి. కానీ వాళ్ళు ఏం చెప్పారో మనం వినం. వాళ్ళు చెప్పిన ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు మనం అర్థం చేసుకుంటాం. చెప్పింది నేను చెప్పగలిగానా మీకు అర్థమయ్యేటట్టు? అంచేత మహాభారతం అంటే భారతదేశం కాదు, భారతీయ ఋషులు జీవించేటటువంటి ఏ కళను ప్రపంచానికి అందజేశారో అది వాళ్ళ పేరు మీదే ఉంటుంది. న్యూటన్ చెప్పిన నియమాలు ఇంకో కొన్ని కోట్ల సంవత్సరాలైనా న్యూటన్ లాజ్ అనే అంటాం. ఐన్స్టీన్ చెప్పినటువంటి నియమాలు కొన్ని కోట్ల సంవత్సరాలైనా ఐన్స్టీన్స్ లాజ్ అనే అంటాం. కానీ అది ఐన్స్టీన్ సొత్తు కాదు, న్యూటన్ యొక్క సొత్తు కాదు, అది ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు. అలాగే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఇంకా వెళ్ళిపోయినా కూడా జీవించేటటువంటి ఈ కళ భారతీయులది. ఇచ్చంటే భారతీయులు కనిపెట్టారు కనుక అంతే. కానీ జీవించేటటువంటి కళ భారతీయులది కాదు. శరీరం ఉన్న ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉన్నది. నువ్వు ఉన్నా లేకపోయినా వాడు జీవిస్తాడు. నువ్వు చెప్పని పెర్మిషన్ అడుగుతాడా ఏంటి వాడు? పుట్టగానే ఏమయ్యా నేను బతకాలా వద్దా అని అడుగుతాడా ఏంటి నిన్ను? ఎవడు అడగడు. కానీ జీవించటానికి మూడు నియమాలు ఉన్నాయి, నాలుగో నియమం లేదు అసలు. అందుకే ఈ ప్రపంచాన్ని సైంటిస్టులేమో 3D వరల్డ్ అంటాం. మనం దీన్ని త్రిగుణాలతో నిర్మితమైంది అని మనం అంటాం. వాళ్ళు ఇంగ్లీష్లో డైమెన్షన్ అంటారు, మనం మూడు గుణాలు అంటాం. ఎందుకు దెబ్బలాట? భావం ఒకటే, వాడు మూడే అంటాడు, మనము మూడే అంటాం. ఏమిటా మూడు? నువ్వు ఏ పని చేసినా కూడా మూడు రకాలుగానే చేయగలవు. ఒకటి ఏంటి అంటే మన చిన్నపిల్లలు, మన చిన్నపిల్లల సంగతి ఎందుకు నా సంగతి చెప్పుకుంటా, ఇంకోళ్ళ సంగతి ఎందుకు? మా అమ్మతో నేను ఏం చెప్పేవాడిని అంటే రాత్రి 10 గంటలకి, అమ్మ పరీక్ష ఉంది చదువుకోవాలి, బాగా చదవాలి, నేను పొద్దున్నే 3 గంటలకి లేపే అని పడుకునేవాడిని. ఇప్పుడు చదువుకోవచ్చుగా 10 గంటలకు 11 వరకు, ఆహా 3 గంటలకు లేపనేవాడిని. సరే ఆవిడ ఎప్పుడూ 8 గంటలకు లేచేవాడిని, లేవగానే అమ్మ మీదే ఎగిరేవాడిని. నేను 3 గంటలు లేపమన్నానా? పరీక్షలు ఉన్నాయా, చదువుకోవాలా, ఆయ అని లేపేనరా బాబు, నేను 3 గంటలకి నువ్వు లేవలేదు, మళ్ళీ 4 గంటలే లేపాను, లేవలేదు, 8 గంటలకి రోజులాగే లేచావు, ఇది తమో గుణము అందుకు చెప్తున్నా. అంటే ఏంటి, చెయ్యాలని ఉంది పాపం, నా సంగతి చెప్పుకుంటున్నా, మీ సంగతి చెప్పటం లేదు, కానీ నాకు తెలుసు మీరు నేను అందరం దొందుకు దొందే ఇలాంటి వాళ్ళని. కబుర్లు మాత్రం చెప్తాం, చేయాల్సి వచ్చినప్పుడు శరీరము లొంగదు. ఇది ఒక జీవించే గుణం, జీవించే వాళ్ళలో ఇది ఒక గుణం ఉంటుంది, దీన్ని తమో గుణం అంటాడు. ఇంకోటి ఉంటాడు అతి తొందర వాడికి, అచ్చేసేయాలి ఇచ్చేసేయాలి, హడావిడి పడిపోతూ ఉంటారు. మీరు చూశారా పెళ్లిళ్ళల్లో వాటిలో దెబ్బకి అసలు జరిగే పని ఆగిపోతూ ఉంటుంది ఈ హడావిడితో, ఓవర్ హడావిడి, అది రజోగుణం. ఉత్తనే ఆత్రుత పడిపోతూ ఉంటారు, ఇంకా తయారవలేదా, ఇంకా వాడు తయారవడం ముందు, ఇది రజోగుణం. ఇది రెండూ కాకుండా ఎంత చేయాలో అంతే చేయడం సత్వగుణం, కరెక్ట్ గా ఉంటుంది. ఈ మూడు గుణాలే ఉన్నాయి ప్రకృతిలో, అస్సలు పని చెయ్యో లేకపోతే ఎక్కువ పని చేసేస్తావు, రజోగుణం తమో గుణం. ఇది కాకుండా ఎంత చేయాలో అంతే చేయటం సత్వగుణం. ఎందుకు ఇది చెప్తున్నాను, జీవించటానికి ఉండేటటువంటి ఈ మూడు లక్షణాలలో, ఈ మూడు గుణాలలో మనము మూడు లోకాలలో జీవిస్తూ ఉంటాం. మొట్టమొదటిది ఏంటి అంటే తమో గుణం. ఈ జాగ్రత్త అవస్థ అన్నది తమో గుణము అని అర్థం చేసుకోండి, మీకు అంత తలకిందులుగా అర్థమైంది. మెలకుగా ఉంటే మీ ఉద్దేశం ఏంటి, మీరు రజోగుణంలో ఉన్నారనుకుంటారు, ఏమీ కాదు. మెలకుగా ఉన్నారు అంటే మీరు తమో గుణంలో ఉన్నారు. రజోగుణంలో కలలు, స్వప్నావస్థ, అసలైన సుసలైన సత్వగుణము గాఢ నిద్ర. కానీ మనం పడుకునే గాఢ నిద్ర కాదు, ఋషులు పడుకునేటటువంటి గాఢ నిద్ర, దాన్ని సమాధి అంటాం. సమాధి స్థితి కూడా నిద్ర లాంటిదే. పాయింట్ అర్థమైంది ఏం చెప్తున్నాను అంచేత, మీకు జీవించాలి అంటే ఈ మూడు తెలియాలి. మెలకుగా ఉన్నప్పుడు ఎలా పనిచేయాలి, కలల గంట ఉన్నప్పుడు ఎలా పనిచేయాలి, నిద్రపోతున్నప్పుడు ఎలా పనిచేయాలి. భగవద్గీత 2వ అధ్యాయంలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్తాడు. యా నిశా సర్వభూతాని తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని తానిసా పశ్యతోముని. మనుషులందరూ మెలకుగా ఉన్నప్పుడు ఋషి పడుకుంటాడు, మనుషులందరూ పడుకున్నప్పుడు ఋషి మెలకుగా ఉంటాడు. జీవించే విద్య అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. మనకి పడుకోవటం చేత కాదు, ఏ డాక్టర్నైనా అడగండి చెప్తాడు, వి డోంట్ నో హౌ టు స్లీప్, యు ఆర్ ఫోర్స్డ్ టు స్లీప్. నీ అంతట నువ్వు నిద్రపోలేవు, నీకు నిద్ర వస్తేనే పడుకోగలవు, లేకపోతే నటిస్తావు అంతే. చేత మొత్తము ఆధ్యాత్మికత మీకు నిద్రపోవటం ఎలా నేర్పుతుంది. అదేంటి మాస్టారు అలా అంటారు, ఏ సైంటిస్ట్ నైనా అడగండి, నీల్స్ బోర్, కెక్యులే, న్యూటన్, డాల్టన్, ఏ సైంటిస్ట్ అయినా వాళ్ళందరూ కూడా నిద్రపోయాకే వాళ్ళు కనిపెట్టింది కనిపెట్టగలిగారు, మెలకుగా కనిపెట్టలేదు. అడగండి ఏ సైంటిస్ట్ అయినా, నేను సైన్స్ లెక్చరర్ అనే నాకు తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను. మెలకుగా ఉన్నప్పుడు ఏం కనిపెట్టలేవు నువ్వు, మెలకుగా ఉన్నప్పుడు పని చేసి 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 ఒకే విషయం గురించి ఆలోచిస్తూ నువ్వు పడుకుంటే ఏం చేయాలో అర్థమవుతుంది. కానీ జాగ్రత్త అవస్థలో కూడా మెలకుగా పడుకుంటే అక్కడ ఏముండదు. ఇక్కడ మీరు చాలా విశేషమైనటువంటి కృషి చేస్తే ఆ కృషి యొక్క ఫలితము మీకు స్వప్నంలో వస్తుంది. అది యోగము అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖ. యోగము మీ దుఃఖాన్ని తీసేయాలి అంటే మొట్టమొదట నీకేం కావాలంటే యుక్తాహారము, తినవలసిన ఆహారం తినాలి. అది మనం మర్చిపోయాం. భారతీయులు అసలు ఆహారం అంటే ఏంటో మర్చిపోయారు. లలితా సహస్రనామం చదువుతారు, మూలాధార చక్రానికి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, సహస్రార చక్ర సాధకులు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అందులో రాసి ఉన్నది. చదువుతా అంతే, చదివితే ఏం లాభం, ఆచరణ. నేను మీ నుంచి కోరుకునేది అది. మహాభారతం అంటే ఇప్పుడు అర్థమవుతోందా ఏం చెప్తున్నాను, మహాభారతం అంటే ఈ విద్య, ఈ విద్య ఎవడు పాటిస్తే వాడు మహాభారత సదస్యుడు. ఫిజిక్స్ చదివిన వాడు ఫిజిసిస్ట్, కెమిస్ట్రీ చదివిన వాడు కెమిస్ట్, జీవించే విధానం తెలిసి ఉన్నటువంటి వాడు మహాభారతంలోని సభ్యుడు. అదొక డిగ్రీ, అదొక జీవిత విధానం. ఏమిటి ఆ జీవిత విధానంలో నేను మీ నుంచి ఆశించేది? యుక్తమైనటువంటి ఆహారం మీకు తెలియాలి. మనకి తెలీదు, మీకు తెలియదేమో. ఆహారాన్ని మార్చి మనస్సును మార్చేయవచ్చు. ఆయుర్వేద డాక్టర్ని అడగండి, పుస్తకాల్లో చదివామండి అంటారు. వాళ్ళు మనస్సు మార్చలేరు. ఎందుకు మార్చలేరు అంటే కబుర్లే తప్ప ఆచరణ లేదు. దీని గురించే నేను సంజీవని అనేటటువంటి ఒక సంస్థను పెట్టాను. మీరు కనుక్కోండి ఎక్కడుందో, ప్రతిదీ నన్ను అడక్కండి. చెప్పడం అయిపోయి నా దగ్గరకు వచ్చేంతకి సంజీవని ఎక్కడుంది సార్ అంటే నాకు తెలియదమ్మా. మీకు నిజంగా అభిరుచి ఉంటే, అల్లరి చేస్తున్నటువంటి పిల్లవాడు, జ్ఞాపక శక్తి లేనటువంటి పిల్లవాడు, ఇంట్లో ముసలాళ్ల నస ఎక్కువైపోతే వాళ్ళకి ఏం పెట్టాలి, నస పెంచడానికి ఏం పెట్టాలి, రెండు ఉన్నాయి. ఓ అద్భుతమైనటువంటి శాస్త్రము అది. అది మెడిసిన్ కాదు, అది ఆయుర్వేదము. అంటే నీ ఆయువుని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసే జ్ఞానము. పిచ్చివాళ్ళు మందుల్లాగా ఈనాడు ఉపయోగిస్తున్నారు. ఏం చేసేది? రామాయణం అంటే రామరావణ యుద్ధం కాదు, రామరాజ్యము. కానీ మనకేం గుర్తొస్తుంది? రామరావణ యుద్ధం గుర్తొస్తుంది. మహాభారతం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, జీవించేటటువంటి కళ. ఏం గుర్తొస్తుంది? అన్నదమ్ములు దెబ్బలాట్లు. అలాగే ఆయుర్వేదం అంటే మీరు మందులు అనుకుంటున్నారు, పిచ్చి భ్రాంతి. ఆయుర్వేదం మందు కాదు. ఆయుహు వేదము, వేదము అంటే నాలెడ్జ్. దేని యొక్క నాలెడ్జ్? వేదం యొక్క నాలెడ్జ్. అంచేత ఇక్కడే మన కార్యకర్తల్లో ఆ సంజీవిని, ఏ విధమైనటువంటి ఆహారము, ఎటువంటి పిల్లవాడికి, పరీక్షకు వెళ్లే రోజు ఏం పెట్టాలి, మ్యాథమెటిక్స్ క్లాస్కి వెళ్తున్నటువంటి వాడికి ఏం పెట్టాలి, క్రికెట్ ఆడుకోవటానికి వెళ్తున్న వాడికి ఏం పెట్టాలో అది కూడా మీకు తెలియదు. అంత ఇంపార్టెంట్ అని. తింటాం లేదో తింటాం లేదో అంటాడు. ఏం తింటాడు వాడు? మీరు పెట్టేది చెత్త. మీరు అడగండి ఏ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయినా, మన ఇండియన్ ఫుడ్ ఇస్ జీరో క్యాలరీ వాల్యూ అండ్ జీరో న్యూట్రిషన్స్ వాల్యూ కదా. నో న్యూట్రిషన్ దేర్, అయినా మనం బతికున్నామే అది ఆశ్చర్యం. అంత పిచ్చి తిండి తింటూ యుక్తాహార, యుక్తాహార సరిపోదు. యుక్తాహార విహారస్య, విహారము అంటే ఏంటి? విహారయాత్ర అంటే అర్థం ఏంటి? పని పాట లేదు, టు ఎంజాయ్, అది కదా విహారం అంటే. అంటే నువ్వు ఉద్యోగం చేయకుండా నువ్వు చేసేటటువంటి చేష్టలు ఉంటాయే అది విహారం. చేతులు కడుగుతున్నాను, యజ్ఞానికి వచ్చాము. ప్రస్తుతం మీరు యజ్ఞానికి వచ్చింది విహారయాత్రే, ఎందుకంటే మీకు లక్ష్యం లేదు. ఆఫీస్కి వెళ్లేది విహారయాత్ర కాదు, లక్ష్యం ఉంది. మీకు తెలుసు నిన్న ఏం చేశారో, ఇవాళ ఏం చేయాలో, రేపు ఏం చేయబోవాలో మీకు తెలుసు. అంచతే అక్కడికి వెళ్లాలనిపించదు ఆఫీసులకి వాటికి. ఇంచేత అంటే యు ఆర్ బౌండ్, ఇదే చేయాలి. ఏడో క్లాస్ చదువుతున్నవాడు ఏం చేయాలి? సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళాలి, ఏడో క్లాస్ చదువుకోవాలి. ఇంకా పనిచేయటానికి వెళ్ళలేదు, అది చేష్ట అంటాం. విహారము అంటే ఏంటి? పర్పస్ ఏం లేదు, లక్ష్యం ఏం లేదు, వచ్చాము వెళ్ళిపోయాము. ఇప్పుడు యజ్ఞానికి వచ్చారు వెళ్ళిపోయారు, మనం మర్చిపోతారు మీరు. కానీ ఈ యజ్ఞము ఒక యుక్తమైన చేష్టగా మారాలి అని నేను చెప్తున్నాను. మొదటి చేష్ట ఏం చెప్పాను మళ్లీ మళ్లీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఆచరించండి దాన్ని. ఒక అధ్యాయం భాగవతము, ఒక అధ్యాయం గీత, ఒక మాల గాయత్రి, ఒక మాల మహాలక్ష్మీమంత్రం. అప్పుడు అది యుక్త చేష్ట అవుతుంది. దాని తర్వాత ఏం చేయమంటున్నాను నేను మిమ్మల్ని? జీవించే కళ నేర్చుకోండి. ఈ జీవించే కళ మహాభారతంలో చెప్పబడి ఉంది. నువ్వు ఏం తినాలో చెప్పబడి ఉంది, ఏం తినకూడదో చెప్పబడి ఉంది. యుక్తాహారము మీకు మహాభారతంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. మహాభారతం అంతా మేము ఇప్పుడు చదవలేము అనే మీ మాటని నేను ఒప్పుకుంటాను. దానికే సంజీవిని అనేటటువంటి ఒక సంస్థ స్థాపించాను. అక్కడ మీరు చూసుకోండి ఎవరికి ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలో తెలియాలి తల్లిదండ్రులకి. ఇప్పుడు తల్లిదండ్రులకి ఏం తెలియదు, తింటం లేదండి అని నన్ను తిమిన పడతారు. ఎందుకు తింటం లేదు? ఒకసారి నువ్వు తినచూడు, నువ్వే తినలేవు ఆహారం, ఇంకా వాడిని తింటాడు పాపం. రుచి ఉండాలి, దాంట్లో పోషక పదార్థాలు ఉండేది. యుక్తాహార విహారం అంటే అర్థమైంది కదా, ఇదంతా విహారమే. అంటే విహారం అంటే ఏంటి, ఇది మీరు కంటిన్యూ చేయరు. విహారయాత్రకు వెళ్ళినవాడు ప్రతిరోజు వెళ్తాడా ఏంటి, కానీ అది కూడా యుక్తంగా ఉండాలి అంటాడు మహాభారతంలో. అది ఎలాగా, దానికి మౌంట్ శంబాల అనేటటువంటి ప్లేస్లో ప్రతి ఆదివారము కూడా ఈ విధమైనటువంటి జీవిత విధానం నేర్పబడుతోంది. హైదరాబాద్లో ఉంది అది, హైదరాబాద్కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది బయట, అంటే వాతావరణ కాలుష్యం లేని చోట. మరి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి మీరు. 6 రకాలైనటువంటి చక్రాలు ఉన్నాయి మనకి. ఏ చక్రం తాలూకు జీవిత విధానం మీకు తెలియాలో ఆ చక్రం యొక్క జీవిత విధానం ఆదివారం నాడు అక్కడ చెప్పబడుతుంది. ప్రతి ఆదివారము వేరు వేరు చక్రాలు. 7వ రోజు మళ్ళీ మొదటి చక్రానికి వస్తాం. అంటే మేము నిజంగా 7 వారాలలో ఒకసారి మీరు హైదరాబాద్కి వెళ్ళగలిగితే, మీకు నచ్చినటువంటి చక్రాన్ని మీరు పట్టుకోగలిగితే ఆ జీవిత విధానం మీకు అక్కడ చెప్పబడుతుంది. అదప్పుడు యుక్త విహారము, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు? డబ్బు కోసం చేయొద్దు. దేనికోసం చేస్తున్నావో నువ్వు తెలుసుకో. చాలా మందికి తెలియదు మీరు ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారో. కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి వెనకాతల కొన్ని లక్షల సంవత్సరాల పరిణామ క్రమము యొక్క ఆధారము ఉన్నది. తెలియదు మనకి, అది పాస్ట్ తెలియదు మనకి, ఫ్యూచర్ తెలియదు. ఫలానా గవర్నమెంట్ మన ఉంది అంటే మనకి, అంటే ఆంధ్రాలో ఉదాహరణ తీసుకుంటే మనకి రాజశేఖర్ రెడ్డి గారికి కొన్ని లక్షల సంవత్సరాల రుణానుబంధము లేకపోతే ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేడు అని మీకు తెలియదు. మన భారతీయ సంస్కృతి అని చెప్తుంది, నా విష్ణు పృథ్వీపతే, విష్ణు అంశ లేనటువంటి వాడు రాజు కాలేడు. చేత నువ్వు నేను ఇక్కడ కూర్చొని అంటే కుదరదు. ఆ అంశ ఏంటో తెలుసుకోవాలి మీరు. అది యుక్త స్వప్నావబోధస్య, స్వప్నంలో తెలుస్తుంది అది మీకు. అవతారమూర్తి పుట్టబోతున్నాడు అని తల్లిదండ్రులకి స్వప్నంలో తెలిసింది. తెలుసు కదా మనకి కథలంతా కూడా. అంటే ఇంతనే వింటే ఎందుకు, మరి మీ స్వప్నాలు ఏం చెప్తున్నాయి మీకు? మీరు నేర్చుకుంటేగా ఆ విద్య, ఇట్ ఈజ్ అ సైన్స్. అధర్వ వేదంలో ఓ సూక్తం ఉంది, నీ కలలను వివరించి ఆ కలల అర్థము చెప్పలేనటువంటి రాజ్యములో ఉండకు. కలల గురించి తెలియాలి మనకి. ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ అంతా కూడా కొంతమంది వ్యక్తులు కలలేగా. 16వ శతాబ్దంలో లియోనార్డో విన్సీ, దానికంటే మొట్టమొదటి నుంచి కొంతమంది మనుషులు ఎగరాలి అనుకున్నారు. అందరూ వాళ్ళని విక్రయించేవాళ్లే, మనిషి ఏంటి ఎగరటం ఏంటి అని. మరి ఇప్పుడు ఎగరకపోతే అయ్యో నేను ఎగరలేదే అంటావు. అంటే ఈనాడు మనం ఎగరగలుగుతున్నాము అంటే అర్థం ఏంటి, యుక్తమైనటువంటి స్వప్నము కొంతమంది చూశారు. నేను మీ నుంచి ఆశిస్తోంది ఏంటంటే, జీవించే కళ మహాభారతము ద్వారా నేర్చుకున్నటువంటి వ్యక్తులు రామరాజ్యము స్థాపించగలము అనే కళ మీరు కనగలరా? కనగలిగితే నాతో రండి, కలిసి ఆ కళను. నాకు కష్టంగా ఉందండి, కష్టంగానే ఉంటుందండి. మరి ఏ కళ పూర్తి చేసుకోవాలి, నా కుర్రాడు ఇంజనీర్ అవ్వాలి అంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు? చాలా మంది వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటారు పిల్లల్ని చదివించడానికి. ఎందుకు, ఆ కళ నిజం అవుతే వాళ్ళ జీవితాలు ధన్యమైపోతాయి. వాళ్ళ పిల్లవాడైనా కనీసం సుఖంగా జీవిస్తాడు. అంచేత నేను నీకు ఇచ్చేటటువంటి కళ అది, మహాభారతము ద్వారా జీవించే విధానం నేర్చుకోండి. ఎలా మహాభారతం ద్వారా జీవించే విధానం నేర్చుకుంటారు మీరు? మనకి పంచప్రాణాలు ఉన్నాయి, పంచపాండవులు పంచప్రాణాలు ఎలాగుంటాయో తెలుపుతాయి. ఈ పంచప్రాణాలు ఏం చేస్తాయి, మనలో ఉన్నటువంటి 100 దళాలు ఉన్నాయి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వెళ్తే కింద నుంచి పైకి 50 దళాలు, పైనుంచి కిందకి 50 దళాలు, మొత్తం ఎంత? ఊర్ధముఖంగా 50. అవి కౌరవులు. ఈ కౌరవులు పంచపాండవులు కలిస్తే మహాభారతం నిజమైనటువంటి జీవించే కళ. అది లేదు, దెబ్బలాడుకున్నారు వాళ్ళు. భావం అర్థమవుతుంది కదా. ఆ మహాభారతము మీ చేత చేయించటానికి, ఆ మహాభారత జీవించే కళ మనందరికీ నేర్చుకోవటానికి విశేషమైనటువంటి క్లాసులు నేను తీసుకుంటున్నాను. ఆ క్లాసును మనకి ఇక్కడున్నటువంటి కార్యకర్తలను అడిగితే ఆ క్లాసులు మీకు చెప్తారు ఎక్కడ జరుగుతున్నాయో అని. ఎందుకు అది అంటున్నాను అంటే, ఉత్తినే నేను ఎంతమందికి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన కార్యకర్తలు మీకు చెప్తారు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇది ఒక విహారం అనమాట. ఏ పని లేదు, ఇది తోచటం లేదు, ఇదేదో కొత్తగా ఉందిట అని వస్తారు, వెళ్ళిపోతారు. అలా వెళ్ళకండి. ఇది ఒక విశేషమైనటువంటి లక్ష్యంతో మనం చేస్తున్నటువంటిది. ఈ లక్ష్యంలో, ఈ యజ్ఞంలో మీకు ఒక గ్యారంటీని ఇస్తాను అని చెప్పాను నేను. మీ కోరికలు తీర్చుకునేటటువంటి ఒక విధానం భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. ఏ కోరికైనా అది, అమ్మాయి పెళ్ళ డన్, అబ్బాయికి ఉద్యోగమా డన్, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి. క్షేమము అంటే ఏంటి, నీకున్నది పోదు, యోగము అంటే లేనిది వస్తుంది. చాలా మంది నాతో ఏమంటారండి, మేము పూజలు మొదలెట్టామండి అప్పటి నుంచి కష్టాలు వస్తున్నాయండి అని. నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు, ఉప్పు తిన్నానండి తీయగా ఉంది అన్నట్టు ఉంటుంది అది. ఖచ్చితంగా నీలో ఏదో దోషం ఉంది అంతే. ఉప్పు ఉప్పగానే ఉంటుంది, పంచదార తీయగానే ఉంటుంది. భగవంతుడి యొక్క ప్రార్థన చేసిన వాళ్ళకి నవి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి, గ్యారంటీ ఇస్తాడు శ్రీకృష్ణుడు. నన్ను ఉపాసన చేసిన వాడికి దుర్గతి ఎలా వస్తుందయ్యా? రాదు. ట్రైన్ ఎక్కితే వెళ్ళవలసిన చోటకి వెళ్తావు, కానీ ట్రైన్ ఎక్కగానే నువ్వు దిగిపోయి నేను ట్రైన్ ఎక్కానండి వెళ్ళవలసిన చోటకి వెళ్ళలేదు అంటే తప్పు ఎవరిది? మంది. నువ్వు దిగిపోకు, నువ్వు ట్రైన్లో కూర్చో. దిగిపోతే అంట మొదలెట్టగానే గమ్యస్థానానికి వెళ్ళవు కదా, పూజలు మొదలెట్టగానే నువ్వు గమ్యస్థానానికి ఏం వెళ్తావు? ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పూజలు చేసినటువంటి వాడికి ఎప్పుడో ఏ విధమైనటువంటి బాధ కలగదు. మరి బాధలు వస్తున్నాయి కదండి, పూర్వజన్మ సంస్కారాలు పోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందిస్తానని చెప్పి కురుపుండి మందిస్తానని చెప్పి ముందు కోస్తాడు, గట్టిగా నొక్కుతాడు, మామూలుగా కూడా నొక్కడు. ఎలా నొక్కుతాడు? నొక్కేమని అర్చేంత వరకు నొక్కుతాడు, లోపల పసిపోవాలి కదా. లోపల ఉన్నటువంటి ఆ రసి పోకపోతే బయనుంచి మందు వేసినా లాభం లేదు. ఆ విధంగా మీకు కష్టాలు రావచ్చు, సాధారణంగా నా దృష్టిలో అవి రావు. కానీ వస్తే అర్థం ఏంటి? నీకు మంచిది అది అన్న నమ్మకం మీకు ఉండాలి, అవిశ్వాసం మీకు ఉండాలి, అసభూరి మీకు ఉండాలి. పూజల వల్ల కష్టాలు రావు. భగవంతుణ్ణి సర్వసమర్థుణ్ణి పూజ చేస్తే నీకు కష్టాలు వచ్చాయంటారేంటి? ఈ పూజ చేయటం వల్ల కష్టాలు వచ్చాయని చెప్పేటటువంటి పండితోత్తముల్ని కూడా చూశాను నేను, వాళ్ళని గుండేసి కొట్టేయండి. భగవంతుడు పూజ చేయటం వల్ల, మంత్రజపాలు చేయటం వల్ల కష్టాలు ఎందుకు వస్తాయ్యా బాబు? మన పిల్లవాడికి మాట్లాడటం రాదు, ముద్దు ముద్దుగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడు. ఒక్కొక్కసారి ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం పలికితే మనకి ముద్దు వస్తుంది, ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాం. అలాగే మన మంత్రంలో దోషం ఉంటే నాకు తెలిసి అమ్మ ముద్దు పెట్టుకుంటుంది, తిట్టదేమి, అమ్మయ్యా ఇవి పాపం వాడికి రాదు అయినా చేస్తున్నాడు. ఆ అమ్మ కరెక్ట్ గా పలకపోతే శిక్షిస్తుంది అనే మూర్ఖులు ఉన్నారు, తప్పు అది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుడు ఎవరికి హాని చేయడు, చేయలేడు. హాని నువ్వు చేసుకుంటున్నావు ఆయన్ని వదిలేసి. ఆయన్ని వదిలేయటం వల్ల హాని వస్తుంది మీకు. అది ఏ రూపంలో అయినా కావచ్చు అమ్మా, అది క్రైస్ట్ కావచ్చు, మొహమ్మద్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు. అక్కడ మళ్ళా పేర్లలో ఇది గొప్ప అది గొప్ప అనుకోవద్దు. అచేతనత్వం గురించి మాట్లాడుతున్నాను నేను. భగవచ్చేతనత్వము ఎప్పుడూ మీకు సుహృదే. సుహృద్ అంటే మంచివాడే. మరి మాకు కష్టాలు వస్తున్నాయండి మొదలెట్టినప్పుడు చెప్పే కదా, మరి ఇదివరకు చేసింది మరి భరించాల్సిందేగా, భరించండి. అదే స్థాయి చెప్పింది నిష్ఠ సబూరి. అంచేత ఈ జీవిత విధానంలో మీ కోరికలు తీర్చడానికి ఒక విశేషమైనటువంటి పద్ధతి భగవద్గీతలో చెప్పబడి ఉంది. అది నేర్చుకోండి. ఇప్పుడు మీరు అందరికీ చెప్పండి, దాచుకోకండి. ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, విద్యలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే ఎంతమందికి ఇస్తే నీకు అంత ఎక్కువ అవుతుంది, ఇవ్వకపోతే నీతో పాటు పోతుంది ఆ విద్య. భారతదేశం అలా నాశనం అయిపోయింది. చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. ఆ సింపుల్ టెక్నిక్కి ఆధారం ఒకటి నేను చెప్తాను. నేను మహాభారతంలో ద్రోణాచార్యులు వారు అర్జునుడికి ఒక మాట ఇస్తాడు. ఏంటి అంటే, నిన్ను నా అంత విలుకాన్ని చేస్తాను. తెలుసు కదా ఈ కథ మీకందరికి. డైరెక్ట్ గా అంటే ద్రోణాచార్యుడి యొక్క డైరెక్ట్ సూపర్విజన్ లో అర్జునుడు మీరు విద్య నేర్చుకున్నాడు. ఏకల వీడున్నాడు, ద్రోణాచార్యుని ఒకసారి చూశాడు. అప్పుడు కూడా ద్రోణాచార్యుడు ఏమన్నాడు, నేను నీకు విద్య నేర్పను అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళేం చేశాడు, ద్రోణాచార్యుడి యొక్క మూర్తి మట్టితో తయారు చేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. ద్రోణాచార్యుడి యొక్క మూర్తి తను తయారు చేసుకున్నాడు. చిన్నవాడు, చిన్న బాలుడు అప్పుడు. వాడేమైనా శిల్పి అని అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ గా ద్రోణాచార్యుడిలాగా తయారు చేసి ఉంటాడా? ఓ మట్టి ముద్దనే ద్రోణాచార్యుడు అనుకున్నాడు. ఏమైంది చివరికి? అర్జునుడి కంటే పెద్ద విలుకాడయ్యాడు. ఈ ఒక్క ఫార్ములా మీరు గుర్తుంచుకోండి. ఇది ప్రస్తుతానికి నేను మీకు పెద్ద ప్రూఫ్స్ ఇవ్వలేను, కానీ భారతీయులకి ఇది లోపల నుంచి కరెక్ట్ అని తెలుస్తుంది. అదేంటంటే, భగవంతుడి యొక్క మూర్తి భగవంతుడి కంటే ఎక్కువ శక్తివంతమైనది, ద్రోణాచార్యుడి యొక్క మూర్తి స్వయముగా ద్రోణాచార్యుడు నేర్పలేనటువంటిది నేర్పింది. అది గుర్తుంచుకోండి. సిద్ధి సాయిదాన్ని ప్రూవ్ చేస్తున్నాడు. ఆయన ఫోటో ఉంటే ఆయన ఉన్నట్టే. ఇందులో డౌట్ ఉందా మీకు? కానీ ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని మీకు నీరసంగా ఉన్నారంటే నేనేమనుకోవాలి? సిద్ధి సాయి మీ ఇంట్లో ఉంటే మీరు ఎలా ఉండాలా? ఎంత ధీమాగా ఉండాలా? ఎందుకు ఆ ధీమా లేదు? మీరు ఫోటో అనుకుంటున్నారు దాన్ని. ఆయన అనేక రకాలుగా ప్రూవ్ చేశాడు, నా విగ్రహం కానీ నా ఫోటో కానీ ఎక్కడ ఉన్నా కూడా అది నేనే. దానికి ఆధారంగా భగవద్గీత యొక్క 6వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, మిమ్మల్ని మూర్తిగా మార్చేసేది. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. కూర్చోండి. ఇప్పుడు నేను చెప్పింది మీరు చాలా జాగ్రత్తగా బురకెక్కించేస్తే మీకు తీరన్నటువంటి కోరికలు ఏవి ఉండవు, అన్ని కోరికలు తీరుతాయి. అది శ్రీకృష్ణుడి గ్యారంటీ బాబు. కేసు వేయదలుచుకుంటే నా మీద వేయకండి, శ్రీకృష్ణుడి మీద వేయండి. ఈ మధ్య అందరికీ కేసు వేయటం అలవాటైపోయింది కదా, నేనేం చెప్పటం లే బాబు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్లోకం చెప్తున్నాను. 6వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉంది. మఠం వేసి కూర్చోండి, స్ట్రెయిట్ గా కూర్చోండి. జాగ్రత్తగా నేను మీ చేత ప్రాక్టీస్ చేయిస్తాను. దీన్ని నేర్చుకోండి. ఇది ఈ ఒక్కటి నేర్చుకున్నా మీ జీవితాలు మారిపోతాయి వాళ్ళ నుంచి. స్ట్రెయిట్ గా కూర్చోండి. పద్మాసనం వేసుకోగలిగే వాళ్ళు పద్మాసనం వేసుకోండి, లేకపోతే సుఖాసనంలో కూర్చోండి. కానీ స్ట్రెయిట్ గా ఉండాలి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. ఇది ఫార్ములా. స్ట్రైట్ గా కూర్చోన్నాడు. సమం కాయ శిరో గ్రీవం, కాయము అంటే మొండెము, శిరస్సు గ్రీవ స్ట్రైట్ గా ఉండాలి. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కాస్త దీన్ని వెడల్పు చేసుకోండి. ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళా ఇంటికి వెళ్తే నేనుండను మీకు చెప్పటానికి, ఇంటి దగ్గర ఏం చేయలేరు. ఇక్కడే నేర్చుకుంటే ఇంటి దగ్గర 10 మందికి చెప్పగలుగుతారు మీరు. అర్థమైంది కదా, ఇది విప్పారాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. కూర్చోండి కాసేపు, అలాగా చూస్తూ నా మాట వింటూ ఉండండి. ముందు ఇది స్థిరంగా కూర్చో, ధారయన్ అచలం స్థిర, కదలకుండా స్థిరంగా కూర్చోండి, నా మాట వినండి. మనము దేవతా విగ్రహాలని చూస్తూ ఉంటాం మనం, అవి మూర్తులే. ధారయన్ అచలం స్థిర, సాయి విగ్రహం ధారయన్ అచలం స్థిర అంటే మన దేవాలయాలలో మన శరీరము లాంటి దేవతలు, అంటే మన శరీరము ఉన్నటువంటి దేవతలు ఎలా ఉన్నారు, అచలం స్థిర. ఇది అర్థమైంది కదా, కూర్చోండి. అలాగా సాధ్యమైనంత వరకు మీరు ఎప్పుడు ఏ పని చేస్తున్నా నేల మీద ఇలా కూర్చోవటం, నేల మీద అంటే నా ఉద్దేశం నేలకి మీకు మధ్య ఒక ఏమంటారు దాన్ని, చాపో నాన్ కండక్టింగ్ మెటీరియల్ ఉండాలి, ఒక గుడ్డు ఏదో అంతే. నేల మీద కూర్చోమన్నారు మాస్టర్ అని డైరెక్ట్గా నేల మీద కూర్చోకండి. కూర్చుంటే హాని ఏం జరగదు, తొందరగా ఫలితాలు రావు, అంతే. ప్రమాదం ఏం లేదు అక్కడ. తొందరగా ఫలితాలు రావాలి అంటే మీరు ఒక ఆసనం మీద కూర్చుంటారు. అది ఎలా ఉండాలో కూడా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. నాచుత్తితం నాతి నీచం చేలాజన కుశోత్తరం. ఎత్తుగాను ఉండకూడదు, లోగాను ఉండకూడదు. మరి ఎత్తు లోగా అంటే ఎంత ఎత్తు అని అది చెప్పలేదు. అందుకని శ్రీకృష్ణుడిని మోసగాడంటాం. అంతా చెప్పినట్టు చెప్పాడు, ఏముండదు అక్కడ. ఏం చెప్పాడు, నాచుత్తితం ఎత్తుగా ఉండకూడదు, నాతి నీచం కిందగా ఉండ, అంటే ఎత్తుగా కిందగా ఎక్కడ, ఇక్కడ 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 మూలాధారం కంటే పైన ఉండాలి, స్వాధిష్టానం కంటే కిందనుండాలి అని అర్థం అది. కానీ అది ఇప్పుడు నేను అంత వివరంలోకి వెళ్ళలేను నేను. కానీ మీరు ఎలా చాప మీద కూర్చున్నారు కరెక్ట్ గానే అవుతుంది, గాభరా పడకండి. ఎలా కూర్చున్నాం, స్ట్రైట్ గా కూర్చున్నాం. ప్రకృతిలో అయస్కాంత శక్తి అని ఒక శక్తి ఉంది. అయస్కాంత శక్తి మనకి అందచేయ కలిగేటటువంటి దేవతాశక్తిని కృష్ణుడు అంటాం మనం. కర్షయతి కృష్ణ, ఆకర్షించేవాడు కృష్ణుడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు మీ కోరికలు ఇలా కూర్చుంటాయో తెలియటానికి ఒక సైన్స్ ఉంది. సైంటిస్టులు ఒప్పుకున్న సైన్స్ ఇది, కానీ మీరు రోజు చేసుకోవాలి. ఏంటి అక్కడ మీకు అర్థమయ్యేది, పృథ్వీ ఒక అయస్కాంతము, మీకు అందరికీ తెలుసు కదా ఇది. పృథ్వీకి ఉత్తర ధ్రువం ఉంది, దక్షిణ ధ్రువం ఉంది. మనకి ఉత్తర ధ్రువం ఉంది, దక్షిణ ధ్రువం ఉంది. మీరు దేని మీద కూర్చున్నారు, పృథ్వీ మీద కూర్చున్నారు. సాధ్యమైనంత వరకు ఉత్తరం వైపు తిరిగి కూర్చోండి, సాధ్యమైనంత వరకు. లేకపోతే ఎక్కి కూర్చున్నా పర్వాలేదు. పృథ్వీ గిరగిరా 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 తిరుగుతోంది. పృథ్వీ గిరగిరా గిరగిరా సెకండ్కి 18 మైళ్ల వేగంతో తిరుగుతోంది. సెకండ్కి, నిమిషానికి కాదు. పృథ్వీ వేగం ఏంటి అంటే సెకండ్కి 18, ఎంత స్పీడ్గా తిరుగుతోందో మీకు అర్థమైంది కదా. మరి అంత స్పీడ్గా తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, రాపిడి వస్తుంది. మీరు ఆ రాపిడికి అలవాటు అయిపోయారు కనుక మీకు తెలియటం లే. మీరు 9వ క్లాసు అది ఫిజిక్స్ చదువుతున్నామని అడగండి. మన ప్రతి ఒక్క తల మీద సుమారు 200 టన్నుల బరువు ఉంది వాయువుది. 200 టన్నుల బరువు మోస్త తిరుగుతున్నాం మనం. ఇంకంటే అలవాటు అయిపోయాం దానికి. మీరు మైదాన 200 టన్నులు మీరు చెప్పండి మనుషులతో. వెయిట్ లిఫ్టింగ్ అది ఏంటి, మేము చాలా గొప్పవాళ్ళం. మేము 24 గంటలు పడుకున్నప్పుడు మెలకుగా ఉన్నా కూడా 200 టన్నుల బరువు మోస్తున్నాం శిరస్సు మీద. అలాగే మీరు ఇంత వేగంతో తిరుగుతున్నారు, సెకండ్కి 18,000 మైళ్ల వేగంతో తిరుగుతున్నారు. ఈ ఫ్రిక్షన్ వల్ల రెండు అయస్కాంత శక్తులు ఘర్షణ పడితే ఆకర్షణ శక్తి డెవలప్ అవుతుంది. ఇది ఒక అయస్కాంతం, పృథ్వీ ఒక అయస్కాంతం. పృథ్వీకి పెర్పెండికులర్ గా, పెర్పెండికులర్ అంటే అర్థమవుతుంది కదా, లంబ దిశలో కూర్చుంటారు మీరు. ఇది పృథ్వీ, మీరు కూర్చునే విధానం ఎలా ఉంది, 90 డిగ్రీల యాంగిల్లో ఉంది కదా. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ 90 డిగ్రీల కోణంలో ఉంటాయి అని సైన్స్ చెప్తుంది. అందుకని నిటారుగా ఉండమంటాం, ఇలా ఉన్నా యాంగిల్ తప్పుతుంది, ఇలా ఉన్నా యాంగిల్ తప్పుతుంది. కరెక్ట్ గా 90 డిగ్రీల కోణంలో మీరు కూర్చుంటే తిరుగుతుంది బొంగరంలాగా. తిరిగితే ఏమవుతుంది, శక్తి ఉత్పన్నమవుతుంది. అప్పుడు మీరు పెళ్లి అనుకున్నారనుకోండి, ఓ వాక్ శక్తితో పెళ్లి అంటే చాలు. ఎవరి పెళ్ళో మీ మనసులో తెలుసు కదా, ఏదో మా అమ్మాయి పెళ్ళవ్వాలి, దానికి తగిన వనరులు వచ్చేస్తాయి. ఉద్యోగం, దానికి తగిన వనరులు వచ్చేస్తాయి. ఆ స్పీడ్లోనే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే, నువ్వు పృథ్వీ గ్రహం మీదే ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు. కానీ పృథ్వీ గ్రహం మీద నీకు తగిన వరుడు కానీ కన్య కానీ ఎక్కడుందో నీకు తెలీదు. కానీ ఎప్పుడైతే ఇలా కూర్చుని నువ్వు పెళ్లి ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు. ఎన్నిసార్లు నేను చూశానో మా వాళ్ళ జీవితాలలో ఇది. అలాగే డబ్బు, వనరులు, మీకు ఏది కావాలంటే అది. భావం అర్థమైంది కదా, ఎంత సింపులో. ఇంతకంటే మీరేం చేయక్కర్లే, మీరేం చేస్తే ప్రమాదం. ప్రమాదం అంటే జరగదు అది. నువ్వేం చేయకుండా ఉండటమే. రమణ మహర్షి దగ్గరికి ఒకడు వెళ్ళి నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ఏం చేయమంటావు, ఏమి చేయకుండా ఊరుకో అబ్బా అన్నాడు. ఏమి చేయద్దు, ఇలా కూర్చోండి అంటే. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. ఇంకాస్త ముందుకు వెళ్ళదలుచుకున్నవాడు ఇంకొక మ్యాజిక్ చేయొచ్చు. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చానవలోకయన్. ముక్కుని మీద దృష్టి పెట్టుకుని గాలి లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ప్రాణాయామం చేయొద్దు, మంత్రజపం చేయొద్దు, ఊపిరి గట్టిగాను పీల్చుకోవద్దు, మెల్లిగాను పీల్చు, మీరేం చేయొద్దు అసలు. సంప్రేక్ష, ప్రేక్ష అంటే చూడటం, సంప్రేక్ష అంటే చాలా బాగా చూడటం. చేత అలా కూర్చుని ఒకసారి గాలి ఎక్కువ లోపలికి వెళ్ళినట్టుంటేనే, ఒకసారి గాలి బయటకు వస్తూ ఉంటేనే, ఒకసారి గాలి లోపలికి వెళ్ళదు, మీ ఇష్టం, అదేం లేదు, చూస్తూ ఉండటమే అంతే, బి అన్ అబ్జర్వర్. అలాగే మీరు 10 నిమిషాలు కూర్చోవాలి, కళ్ళు మూసేసుకుని, చేతులు ఒళ్ళో అయినా పెట్టుకోవచ్చు, మోకాలి మీద అయినా పెట్టుకోవచ్చు, చిన్ముద్రలో పెట్టుకోక. చిన్ముద్ర అంటే చూపుడు వేలు అంగుష్టము, అంటే బొటకని వేలు కలిపి ఉంటే చిన్ముద్ర అంటాం. దీన్నే జ్ఞానము, ఇలా అంటే చిన్ముద్ర, ఇలా అంటే జ్ఞానముద్ర. అంటే ఇలా పైన ఉంటే జ్ఞానముద్ర అంటాం, ఇలా కింద ఉంటే చిన్ముద్ర అంటాం. ఎలా అయినా పెట్టుకోవచ్చు. అలా 10 నిమిషాలు కనుక మీరు ఉండగలిగితే, కార్డియాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 40 రకాలైనటువంటి రోగాలు తగ్గిపోతాయి. 40 రకాలైనటువంటి రోగాలు. కానీ దాన్ని వీళ్ళు ధ్యానముద్ర అనలేదు, వాళ్ళు దాన్ని రిలాక్సేషన్ రెస్పాన్స్ అన్నారు. ఇంగ్లీష్ లో పేరు మార్చారు దాన్ని. కూర్చుంటే చాలు మీ రోగ నివారణ అయిపోతుంది. కానీ రోజు కూర్చుంటే, ఒకరోజు కూర్చుని ఏమైంది అంటే జరగదు, కనీసం 5-6 నెలలు మీరు చేసుకోవాలి. గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటికి వస్తోంది, చిన్ముద్రలో కూర్చోండి, ఒక రిలాక్స్ అవ్వండి, పూర్తిగా నేర్చేసుకోండి ఆ టెక్నిక్. మీరు ప్రాణాయామం చేయొద్దు, మంత్రజపం చేయొద్దు, ఊపిరి ఎక్కువగా పీల్చుకోనివద్దు, తక్కువగాను పీల్చుకోవద్దు. జస్ట్ అబ్జర్వ్, కేవలము రిలాక్స్డ్ గా గాలిని చూసుకోండి, ఎక్కడా టెన్షన్ రానివ్వకుండా చూసుకోండి. మనం జస్ట్ కూర్చున్నాం అంతే, ప్రకృతికి అనుగుణ్యంగా కూర్చున్నాం. అలాగే కళ్ళు మూసి కూర్చోండి. అమ్మాయి పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు పెళ్లి అనుకోండి, అదొక మధ్య మధ్యన పెళ్లి అనగానే అమ్మాయి పెళ్లి అనే విషయం అన్నమాట. ఆ 2 వర్డ్సే అనుకోండి, పెళ్లి. ఆ విశాల విషయంలో సెకండ్కి 18 మైళ్ల వేగంతో తిరిగేటటువంటి పృథ్వీ గ్రహము మీకు అనుకూలమైనటువంటి వరుణ్ణి లాక్కొచ్చి మీ ముందు పడేస్తుంది. ఒక సెకండ్ లో 18 మైళ్ళు నడుస్తుంది. అది ఆ శక్తి అలాంటిది. చాలా మందికి ఇప్పుడు వెబ్సైట్ వచ్చాక అర్థమైంది ఎలాగ ప్రకృతిలో ఏదున్నా కూడా మీ ఇంటి ముందుకే వస్తుంది అని. అలాగే ఆ వరుడు కూడా మీ ముందుకు వచ్చి పడతాడు పాపం. కానీ మీరు అడగాలి పెళ్లి ఆ ఆర్తి తెచ్చుకుని. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉద్యోగం, మీ పిల్లవాడికి ఉద్యోగం కావాల్సిన ఉద్యోగమే అనండి. ప్రకృతికి తెలుసు మీరు ఎవరి గురించి అడుగుతున్నారో. వనరులు కావాలి, ఇల్లు కావాలి, మేడలు కావాలి, అదే అడగండి. డబ్బు అడగండి. ఇచ్చంటే డబ్బుంటే వనరులు వచ్చి తీరాలి అని రూల్ లేదు. డబ్బున్నంత మాత్రాన సిమెంట్ లేకపోతే ఇల్లు కట్టుకోలేరు. కానీ ఇల్లు కావాలి అనుకుంటే అన్నీ వస్తాయి. ఇంచేత అడగటం నేర్చుకోండి, ఏది కావాలంటే అది. కానీ ఎప్పుడు కూడా మీకు కావాల్సిందే అడగండి తప్ప ఇంకోటికి రాకూడదు అని మాత్రం దయచేసి అడగండి. ఇతరుల గురించి ఆలోచించకండి, మీకేం కావాలో అదే అడగండి. ఈసారి మెల్లిగా కళ్ళు తెరిచేయండి, అందరూ కళ్ళు తెరిచేయండి. కాస్త రిలాక్స్ అవ్వండి, మళ్ళీ చేయిస్తాను. ఈసారి కరెక్ట్గా చేసుకోండి. ఇది ఇంకా మీరు రోజు చేసుకోండి, మీ ఇష్టం. ఆ మ్యాజిక్ చూడండి. ఈనాటి వరకు ఎప్పుడు కూడా నేను 3వ నెల బట్టి చేస్తున్నామండి, మా పని జరగలేదు అన్నామండి నేను చూడలేదు ఇంతవరకు. కానీ కండిషన్ ఏంటంటే మీరు రోజు చేసుకోవాలి. ఒకరోజు చేసి 2 రోజులు మానేస్తే ఎవడేం చేయగలండి. మళ్ళీ చేయిస్తాను నేను, కాస్త గ్యాప్ ఇచ్చి. ఈ లోపల దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్నుడు ఏం చెప్పాడో గుర్తుంది. ఆ 6వ అధ్యాయంలోనే ఏం చెప్తాడంటే, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. అర్జున, నువ్వు ఇలా కూర్చుని సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం సం దిశ్చ నవలోకయం చేస్తే ఏమవుతుందిట? అర్జునుడికి చెప్తున్నాడు, అది గుర్తుంచుకోండి. మీకు నాకు కాదు. అర్జునుడు ఎలాంటి వాడు? ఇంద్రుడి అర్ధసింహాసనం తన స్వశక్తితో పొందినటువంటి వాడు, ఊర్వశిని అమ్మ అనగలిగినటువంటి వాడు, శివుడితో గెలిచి పాశుపతాస్త్రాన్ని సంబంధించినటువంటి వాడు, గెలుచుకున్నటువంటి వాడు. అంటే ఆయనకి తీరని కోరికలంటూ ఏం లేవు, తన స్వశక్తితోనే సంపాదించుకోగలడు అర్జునుడు. కానీ ఆ అర్జునుడి కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఇలా కూర్చుంటే ఇందాక నేను చెప్పినట్టు, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం, ఇంతకంటే గొప్పది నా జీవితంలో నేను ఎప్పుడూ పొందలేదు అని నువ్వే అంటావు అర్జునుడితో అన్నాడు. అంటే మీకు మీకు అర్థమైందా ఎందుకు ఆ గ్యారంటీ అంటున్నానో? అర్జునుడికి గ్యారంటీ ఇవ్వగలిగినప్పుడు అంటే ఏంటి? అర్జునుడికి ఇంత గొప్పది నేను ఎప్పుడు పొందలేదంటే ఎంత గొప్పది కావాలో ఊహించుకోండి. మామూలు వ్యక్తి కాదు కదా. మనకేమిటి? చిన్న చిన్న కోరికలేగా. అమ్మాయికి పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, ఏదో కోర్టులో కేసు గెలవాలి, లేకపోతే ఆ పక్కింటి వాళ్ళు నన్ను నడుస్తూ ఉంటే నన్ను చూచి నవ్వకూడదు. ఇంతేగా, ఇంతకంటే పెద్ద మీ కోరికలే ఉన్నాయి. ఇచ్చేత అర్జునుడికి కోరికలు తీరిపోతాయంటే మీ కోరికలు గ్యారంటీగా తీరిపోతాయి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. చేత మళ్ళీ ఒకసారి చేద్దాం. పద్మాసనంలో కూర్చునేవాళ్ళు కూర్చోండి. ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇంకా మీరు అందరికీ చెప్పాలి. ఇది ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, ఇతరులకి చెప్పిందే మీకు ఫలిస్తుంది, భూమిలో నాటిందే చెట్టు అవుతుంది, మీరు తిన్నది చెట్టు అవదు. చేత మీకు లాభాలు రావాలి అంటే మీరు ఇంకా చాలా మందికి చెప్పాలి. దానికి టెక్నిక్ స్పష్టంగా అర్థం చేసుకోండి. పద్మాసనంలో కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి యోగా టీచర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి పద్మాసనం నేర్చుకోండి. అది చాలా ముఖ్యం. అది పద్మాసనమే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. చిన్ముద్ర వేసుకోండి. మోకాళ్ళ మీద పెట్టుకోండి. అది సుఖంగా లేదు అంటే ధ్యానముద్రలోకి వెళ్ళుకోండి, మీ ఇష్టం. ధ్యానముద్ర అంటే ఎడం చేతి కింద ఉంటుంది, ఎడమరి చేయ, కుడి చేయి దాని మీదకి వస్తుంది, ఇది ధ్యానం. ఎప్పుడు ఎడమది కింద ఉండాలి అన్నది గుర్తుంచుకోండి, లేకపోతే సర్కిట్ రివర్స్ అవుతుంది. మెల్లిగా కళ్ళు మూసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చేసేటటువంటి యజ్ఞము ఐదు రోజుల పాటు నిరంతరము మహాలక్ష్మీ మంత్రముతో పరిపూర్ణంగా ఛార్జ్ అయినటువంటి అగ్నితో చేయబోతున్నాం మనం. ఈ యజ్ఞ భస్మాన్ని మీరు యజ్ఞం అయిపోయిన తర్వాత మీరు మీతో తీసుకెళ్ళండి. ఒక రాగి తాయెత్తులో కానీ వెండి తాయెత్తులో కానీ పెట్టుకుని కట్టేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నేను నిన్న చాలా మందికి చెప్పాను నేను, కానీ ఒక్కొక్కళ్ళకి చెప్పాను నేను. కొంతమందిని తాయెత్తు తెచ్చుకోమని చెప్పినట్టున్నారు. రాగి తాయెత్తు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు చేయొచ్చండి ఒకసారి. రైట్. కానీ మీ ఒక్కళ్ళకే కాదు, అది అందరికీ. ఇప్పుడాక నేను చెప్పాను కదా, ప్రపంచంలో అనంతమైనటువంటి సంపద ఉంది, నా ఒక్కడికే కావాలని అనుకోవద్దు. అందులో ఇటువంటి యజ్ఞము ఒకటి గాయత్రి యజ్ఞము, 108 కుండీలు. రెండోదేంటి, ఆ గాయత్రి యజ్ఞము మహాలక్ష్మి అగ్నితో ప్రజ్వలన పడబోతోంది. ఈ అగ్నితో వస్తుంది అగ్ని. 5 రోజులు బట్టి వాళ్ళు రాత్రి పగలు ఆ మహాలక్ష్మి మంత్రంతో ఆహుతులు వేస్తూ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు మనసులో అది కంటిన్యూ చేస్తున్నారు. ఆ అగ్నితో వెలుగుతుంది మీ అగ్ని. యజ్ఞానంతరము మీరేం చేయాలి అంటే అందులోంచి కొంచెం భస్మం తీసుకోండి. కొంచెం చాలు, చిటికెడు చాలు. అది ఆ తాయెత్తులో పెట్టుకోండి. ఒకవేళ తాయెత్తు తెచ్చుకోలేదు మీరు, పొట్లం కట్టుకుని తీసుకెళ్లి తాయెత్తులో పెట్టుకోండి. అర్థమైంది కదా? ముఖ్యంగా అనారోగ్యము గ్రహదోషము ఉన్న వాళ్ళకి ఇది చాలా తొందరగా ఈ తాయెత్తు పనిచేస్తుంది. ఆ తాయెత్తు కుడి చేతికి కట్టుకోండి. లేదు కుడి చేతికి వీలుగా ఉండదు అంటే మెళ్ళలో వేసుకోవచ్చు లాకెట్ లాగా. తాయెత్తు నీట్గా కూడా మీరు మంచి డిజైన్స్ లో కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి. చేత అది లాకెట్టే అనుకోవచ్చు. భస్మం మాత్రం తీసుకెళ్లి మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకుని తాయెత్తులు పెట్టుకోండి. కళ్ళు మూసేసుకోండి. శ్వాసను గమనించుకోండి. శ్వాసను గమనించండి. మనస్సు ఎటు వెళ్ళనివ్వకండి. ఇక్కడ కూడా మీ మనస్సు ఎటు వెళ్తే నేనేం చేయగలను? మనస్సు శ్వాస మీదే ఉంచుకోండి. మొదటి రోజు అంత సక్సెస్ఫుల్ కాకపోయినా 5-6 రోజుల్లో వచ్చేస్తుంది. ప్రతిరోజు చేసుకోండి. ఇంకా మీ కోరిక కోరుకోండి. పెళ్లి, ఆరోగ్యము, ఉద్యోగము, ఇల్లు, ప్రమోషను, పరివారములో పరస్పర అనురాగము, అలా అనురాగము, ప్రమోషను, ఉద్యోగము, పెళ్లి, పరస్పర అనురాగము కుటుంబంలో, అంతే. మెల్లిగా అనుకోవటం, కాసేపు ఆగిపోవటం, అలా లీనమైపోండి. మళ్ళీ మీకు కావాల్సింది అనుకోండి, ఏదో ఒకటే అనుకోండి. పెద్ద లిస్టు చదవకండి. అక్కడ మీకు ఏది ముఖ్యమో అది తీరిపోయాక 2 కోరుకోండి, అది తీరిపోయాక 3 కోరుకోండి. అది రాగానే చెప్పండి నాకు. ఓకే మ్యామ్, నెక్స్ట్ ఈ లోపల ఇది ఇంకా టైం పడుతుందిగా. పరిపూర్ణంగా ఈ యజ్ఞశాలలో మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. కానీ మీకు కావాల్సింది అడగండి. ఇతరుల గురించి అడగండి. వాడు నాతో మంచిగా ఉండాలి అని అడగండి. మీరు వాడితో మంచిగా ఉండండి. భాష కరెక్ట్గా ఉండాలి. నీ ఊరికే అది, ఇతరుల గురించి కాదు మనం అడిగేది. అనురాగము, నన్ను అందరూ ప్రేమించాలి అని అడగండి. ప్రమోషను, ఓకే. ఉద్యోగము, ఓకే. పెళ్లి, ఓకే. అలా మీ వ్యక్తిగతంగా మీకు ఏవో ఉంటాయి కొన్ని, అవి అడగండి. అందులో మహాలక్ష్మి సాధనతో పునీతమైన ఇది 3వదా 4వదమ్మా? 5వది. పంచముఖి గాయత్రికి 5వ దానికి మరి ఏం సంబంధం? తమాషాగా లంకెలు కుదురుతాయి. అంచేత ఇది 5వ యజ్ఞము మహాలక్ష్మిది. ప్రతి అమావాస్యకి వాళ్ళు 108 కుండీలతో ఆంధ్రప్రదేశ్లో వేరువేరు జాగాల్లో చేస్తున్నారు. ఈసారి మీ వరంగల్కే ఆ అదృష్టం వచ్చినది. చెట్టు యజ్ఞభస్మాన్ని తాయెత్తులో ఉంచుకోండి. లేకపోతే జాగ్రత్తగా ఉంచుకోండి, మీ ఇష్టం అది. అయితే కట్టుకో జాగ్రత్తగా ఉంచుకోండి, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత యజ్ఞపస్మాన్ని పెట్టుకోండి, అయిపోతూ ఉంటే మళ్ళా విభూతి కలుపుకోండి. విభూతి పండు దొరుకుతూనే ఉంటుందిగా బజార్లో, అందరూ కల్పించుకోండి. ఇది పెళ్లి, ఉద్యోగము, కుటుంబంలో అనురాగము, ప్రమోషన్, కోర్టు కేస్, మీ ఇష్టం అనుకోండి. ఇక్కడ కూడా మనస్సు చెదిరితే నేనేం చేయగలను? కానీ చెదిరినా ఏం పర్వాలేదు, ఎందుకంటే స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళే ఏకాగ్రతగా వినరు, అయినా పరీక్ష పాస్ అవుతున్నారుగా. ఓకే, కానీ ట్రై చేయండి ఏకాగ్రతకి. పూర్తిగా రిలాక్స్ అయిపోండి, ఇంకా ఇంకేం ఆలోచించొద్దు, పూర్తిగా రిలాక్స్ అయిపోండి. అలాగే కూర్చుని ఉండండి, రిలాక్స్ రిలాక్స్, స్ట్రైట్ గా ఉండండి. ఈ యోగ విద్య గురించి, సంజీవిని విద్య గురించి, మహాలక్ష్మి సాధన గురించి మన కార్యకర్తల్ని, ముఖ్యంగా మహాలక్ష్మి సాధన డయాస్ మీద కూర్చున్న శివనారాయణ గారిని అడగండి, ఎలా చేసుకుంటారు చెప్తారు. రాబోయేటటువంటి అమావాస్య నాడు, దాని ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది. ఆ రోజు మీలో దీని మీద, వనరుల మీద, మహాలక్ష్మి మీద అభిరుచి ఉన్నవాళ్ళు, కాకువాయిలో జరిగేటటువంటి ఆ యజ్ఞానికి ఆహ్వానితులే అందరూ కూడా, మీ ద్వారా మీరు ఎవరికి చెప్పినా కూడా, కానీ దానికి డీటెయిల్స్, దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి, ఏం తెచ్చుకోవాలి అన్నది డయాస్ మీద శివనారాయణ గారు ఉన్నారు, ఆయన అడగండి. మహాలక్ష్మి సాధన మహాశివరాత్రి నాడు కాకువాయి నెల్లూరు దగ్గర, నెల్లూరు నుంచి 65 కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది. ఇంకా మీకు నేను ఇంకొక సలహా ఇచ్చాను, వరంగల్లో ప్రతి అమావాస్య పూర్ణిమ నాడు 108 కుండీల యజ్ఞం జరగాలి. ఇంతమంది మనం ఉండి మన భారతీయ సంస్కృతి యొక్క విలువ తెలిసి ఓ 108 మంది సాధకులు వరంగల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించలేకపోతే తప్పు మనది, ఋషులది కాదు. ఋషులేం చేస్తారు, సిలబస్ ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక విద్య, ముఖ్యంగా స్పిరిచువల్ హెల్త్ రిసార్ట్ లాగా మౌంట్ శంబలాలో డెవలప్ అవుతోంది హైదరాబాద్ లో, దానికి కావలసినటువంటి వివరాలు మీరు నిర్ణయించుకున్న ఆదివారం నాడు అక్కడ కావలసిన వసతి అది ఎలా ఏర్పాటవుతుంది అనేది ఇక్కడ యుగంధర్ గారని ఉన్నారు, ఆయన్ని అడగండి. పేరు గుర్తుంచుకోండి, కళ్ళు తెరవద్దు. యుగంధర్ అనే పేరు గుర్తుంచుకోండి, శివన్నారాయణ గారు అనే పేరు గుర్తుంచుకోండి. శివన్నారాయణ గారు మహాలక్ష్మి సాధన స్పిరిచువల్ హెల్త్ రిసార్ట్ హైదరాబాద్ మౌంట్ శంబలా, యుగంధర్ గారు. ఇదంతా కాకుండా మన కార్యకర్తలు ఇక్కడ చాలా గొప్ప ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మీకు దాని అవగాహన అవటం లేదు. ముఖ్యంగా ఇక్కడ మీరందరూ కూడా చేయవలసింది ఏంటి అంటే, వేలాది సంఖ్యలో భాగవతం ఒక అధ్యాయము, భగవద్గీత ఒక అధ్యాయము చదివేటటువంటి సాధకుల్ని తయారు చేసేటటువంటి ప్రక్రియ. మెల్లిగా కళ్ళు తెరిచేయండి, ఇంకా యజ్ఞానికి రెడీ అవుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి. ఒక్క నిమిషం అలాగే కూర్చుని ఉండండి. పూర్ణాహుతప్పుడు మీకు ఒక విశేషమైనటువంటి మంత్రంతో పూర్ణాహుతి చేయించబడుతుంది. ఇప్పుడు యజ్ఞకుండం దగ్గర కూర్చున్న వాళ్ళందరి దగ్గర కర్పూరం కానీ పువ్వులు కానీ ఉన్నాయా? ఏమైనా అందరి దగ్గర పూలు ఉన్నాయా? ఆ పువ్వులు చేతిలో తీసుకోండి. ఒక పువ్వు తీసుకోండి చాలు. అందరూ పూర్ణాహుతికి నేను మీకు రెడీ చేయిస్తున్నాను. దయాస్ మీద పూర్ణాహుతప్పుడు ఆ మంత్రం చెప్పినప్పుడు ఇప్పుడు మీరు తీసుకున్న పువ్వుని పక్కన పెట్టుకుని పూర్ణాహుతప్పుడు వేయండి. ఇప్పుడు వేయకండి, అది పక్కన పెట్టుకోండి, అది నేల మీద పెట్టకండి. మీ చీర అంచున కట్టుకోండి, లేకపోతే మొగాళ్ళు అయితే ఉత్తరీయం ఉంటే ఉత్తరీయాన్ని కట్టుకోండి, లేకపోతే జేబులో వేసుకోండి. చేతిలో తీసుకోండి ఆ పుష్పాలని. అందరూ మీరు కూడా పూర్ణాహుతప్పుడు నిజంగా యజ్ఞ ఫలం లభిస్తుంది మీకు. పూర్ణాహుతి అంటే అర్థం అది, పరిపూర్ణం జరుగుతుంది. మీరు ఏం కావాలనుకుంటే అది జరుగుతుంది. పూర్వకాలంలో అయితే ఈ యజ్ఞాలతో పిల్లలు నడుచుకుంటూ వచ్చేవారు, పిల్లలు కావాల్సిన వాళ్ళకి యజ్ఞకుండల నుంచి. ఇప్పుడు అది మనకి కట్టుకథల్లా ఉంటుంది, సంభవమే అది. చేతి కళ్ళు మూసేసుకుని ఆ పూర్ణాహుతికి చేతిలో ఆ పదార్థాన్ని కానీ పువ్వుని కానీ ఏదో ఒకటి ఏది ఎదురుకుండా ఉంటే అది. పదార్థం ఇంపార్టెంట్ కాదు, మంత్రం ఇంపార్టెంట్. అక్కడ చేతిలో తీసుకోండి, బయట ఉన్నవాళ్ళు కూడా తీసుకుని అలా ఉంచుకోండి. పూర్ణాహుతప్పుడు సత్యనారాయణ మాస్టర్ మీ చేత స్పెసిఫిక్ గా చెప్పి వేయిస్తారు, అప్పుడు దాన్ని వేద్దురు గాని. అంతవరకు పక్కన పెట్టుకోండి. అది మంత్రం ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. ఇందాక నేను చెప్పానే కోరుకోమని, ఆ కోరికని స్పష్టంగా అనుకోండి. ఆ పుష్పంలోకి వెళ్తుంది అది, ఆ భావన స్పష్టంగా. హే అగ్నిదేవా, నా యొక్క ఈ కోరిక దేవతలకు అందజేయి. పోస్ట్ మ్యాన్ అనమాట అగ్ని. అందులో వేశారంటే వెళ్ళిపోయింది భగవంతుడి దగ్గరికి. అక్కడి నుంచి రియాక్షన్ నార్మల్ గా గ్యారంటీగా వస్తుంది. స్పష్టంగా అనుకోండి కోరిక, మనస్సు చదర్నివ్వకండి, దింపండి ఆ పదార్థంలోకి మీ కోరికను. ఏమీ తొందర లేదు, దానికోసమే వచ్చాం మనం ఇక్కడికి. తొందరపడితే ఎలా? ఇప్పుడు మంత్రం చెప్తున్నాను, వినండి అంతే. ఆ మంత్రంలో ఆ శక్తి ఉంది. ఇది అర్గలా స్తోత్రము, దుర్గా సప్తశతిలోని మంత్రము. రహస్యం ఏం లేదు ఇందులో, మనం ఉపయోగించుకోకపోవటమే మన తప్పది. ఏదైనా ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం వస్తుంది. పిల్లలు కావాలి, పిల్లలు వస్తుంది. డాక్టర్లు ఏం చెప్తున్నారు అడగండి. ఇది డాక్టర్లకి అతీతమైనటువంటి శక్తి. మంత్రం చదువుతున్నాను, ఏకాగ్రతగా వినండి. ఓం యమ్యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమానో. ఓం యమ్యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమానో. ఓం యమ్యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమానో. అది పక్కన పెట్టుకోండి, నేల మీద పెట్టవద్దు, అది నేలకి తగలకూడదు. పూర్ణాహుతి మంత్రం చెప్పినప్పుడు దీన్ని తీసుకుని వాళ్ళు మీకు గుర్తు చేస్తారు, ఎలా వేయాలో కూడా చెప్తారు, అప్పుడు వేద్దురు గాని. ఇది ఇంకా కార్యకర్తలు మీరు రెడీ అవ్వండి, మిగతా వాళ్ళు గాయత్రి మంత్రం మొదలెట్టండి. కదలకుండా స్థిరంగా కూర్చుని గాయత్రి మంత్రం చేస్తూ ఉండండి. కార్యకర్తలు రెడీ అన్నాక యజ్ఞం మొదలెడదాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయా. అచ్చంతలో ఉంటే అచ్చంతలో లేకపోతే ఎదురకుండా మీ ముద్ద ఉన్న పృథ్వీని ముట్టుకోండి. అచ్చంతలుంటే ఓకే, లేకపోతే పృథ్వీ తీసుకోండి. ప్రశ్న ఏంటి అంటే ఆ పృథ్వీ యొక్క అంశం మనం అందరం కూడా అంచేది. అక్కడి నుంచే నాకు కాస్త దండం పెట్టుకుంటే మీదకి రాకుండా ఉంటే ఎక్కువ లాభాలు పొందుతారు మీరు ఫ్రీగా. ఉంటున్నాను నేను కాసేపు కళ్ళు మూసుకుని, నన్ను చూడదలుచుకుంటే నన్ను చూడండి. ఒకసారి అందరం గాయత్రి మంత్రం 24 సార్లు చేసుకుందాం, తర్వాత బొట్టు పెట్టుకోండి. అంతే, నేను నా దగ్గరికి ఏమి రావక్కర్లేమ్మా, నేను మీతోనే ఉన్నానని మీకు ఇంకా అర్థం కాలేదా? ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నువ్వు వాళ్ళకి అడ్డు, అక్కడుండు. స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కళ్ళు మూసుకోండి. ఓం చందనస్య మత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. జై గురుదేవ్. ఎవరు కదలొద్దు, హాయిగా ఉండండి. మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం మనం.